ఈ ఉదయకాలకు ప్రత్యేక బైబిల్ స్టడీకి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాను. మనం గత వారం నుంచి దేవుని స్వభావం మీద స్టడీ ప్రారంభించాం, దేవుని పేర్ల మీద స్టడీ ముగించుకున్నాం, దేవుని స్వభావం మీద స్టడీ ప్రారంభించాం. దయచేసి బైబిల్ స్టడీ యొక్క ఉద్దేశం వాక్యాన్ని క్రమముగా చదవాలి, లోతుగా చదవాలి. కాబట్టి నోట్స్ కలిగి ఉండాల్సిందిగా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అట్లాగే ఈ వారం ఎవరినైనా మీరు కలుసుకొని ఈ పరిచర్య కొరకు ప్రభు కొరకు పంచుకొని ఉంటే వారిని ఉదయకాలపు ఆరాధనకి ఆహ్వానిస్తే వారు కూడా మేలు పొందుతారు. దయచేసి గమనించండి, హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి నాలుగు వచనాలు చదువుతుంది. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి నాలుగు వచనాలు చదువుకుందాం. పూర్వకాలముందు నానా సమయాలలోను నానా విధాలుగాను ప్రవక్తల ద్వారా మన పితృలతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుణ్ణి సమస్తమునకు వారసునిగా నియమించను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉంది. తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడే. ఉన్నత లోకమందు మహామహుడుగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంశండి, ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపైన దేవ, మహిమ కలిగిన రాజా, గనుడా, స్తోత్రార్హుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మాకిచ్చిన ఈ భాగ్యానికే స్తోత్ర, రక్షణకై స్తోత్రాలు, ఇమ్మి పొందుకై స్తోత్రాలు. ఎంత సులువుగా ప్రభువాని పాదాలను స్పర్శించడానికి నాయనా నాయనాన్ని పొందడానికి, మహిమ కలిగిన మిమ్మల్ని నానా అని పిలవడానికి, తండ్రి అని పిలవడానికి, యేసుక్రీస్తు ప్రభునందు మీరు మమ్మల్ని విమోచించినందుకు స్తోత్రాలు, రక్షించుకున్నందుకు స్తోత్రాలు, పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి స్తోత్రాలు. మాకు అర్థమవలసిన విషయాలు, మాకు మార్గనిర్దేశంగా ఉండడానికి ఇచ్చిన జీవవాక్యానికే స్తోత్రాలు, మీ తలంపులకే స్తోత్రాలు, పరిశుద్ధ సంఘ సహవాసానికే స్తోత్రాలు. మీరు టీచర్స్ మధ్య కడుతున్న ఈ ప్రార్థనా సహవాసాలకే స్తోత్రాలు. ఉదయకాలం మమ్మల్ని ఆరాధనకు నడిపిస్తూ ఉన్న కొత్తగూడెం టీచర్ల సహవాసాన్ని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్న నూతన సహవాసాన్ని మీరు బలపరచండి. బలమైన యోధులుగా, ఆత్మీయ యోధులుగా, బలవంతులుగా మీరు మార్చండి. అనేక మందికి ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. వచ్చిన వారందరికీ మీకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రతి ఒక్కరిని బలపరచండి. దుష్టుడు ఏ ఒక్కరిని మోసం చేయడానికి సంఘం మీద వాడికి అధికారం లేదు. ప్రభువా మీ పొందనాలు, సంఘాన్ని విదాయగల హస్తాలు కప్పచెప్తూ ప్రతి ఒక్కరిని బలపరచమని వేడుకుంటూ, మధ్యాహ్నం స్త్రీల సెంటర్ కాన్ఫరెన్స్ లో మీ సన్నిధి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. సాయంకాలం 182వ సహవాస ప్రతిష్ట ఆరాధన, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సహవాసం కొరకే కూడా మీ పాదాల దగ్గరకు వచ్చాం. దినాన్ని దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మీ సన్నిధులు ఆనందకరంగా మీరు మార్చండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మనం లాస్ట్ వీక్ దేవుని యొక్క నేచర్, ఆయన స్వభావాన్ని అధ్యయనం చేయటంలో భాగంగా లాస్ట్ వీక్ మనం స్టడీ చేసిన అంశం గాడ్ ఈజ్ స్పిరిట్. దేవుడు ఆత్మయై ఉన్నాడు అని వాక్యం మాట్లాడుతూ ఉంది. మనం ఆత్మ అనే మాట దగ్గర ఒక తప్పుడు అభిప్రాయం కలిగి ఉన్నాం. గాలి అని కాదు, ఎంత మాత్రం కాదు. ఆత్మ కనబడదు కాబట్టి చిన్నది అన్న భావనతో ఉన్నాం, అదే తప్పే. దేవుని వాక్యం ఆత్మరూపి అయిన దేవుడు అనంతుడు, పరిధిలు లేనివాడు. ఆయన ఎంత గొప్పవాడు, ఆత్మరూపాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మనం ఎరగలం. 139వ కీర్తన 7వ చరణంలో దావీదు ఇలా అన్నాడు, నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును, నేను ఆకాశానికి ఎక్కినా నువ్వు అక్కడున్నావు, నేను పాతాల ముందు పండుకున్నా నువ్వు అక్కడున్నావు. తలంపు పుట్టక మునిపే నీకు తెలుసు, మాట నాలుగొక రాక మునిపే నీకు తెలుసు. ఆత్మరూపం ఆయన పరిధిలు లేనివాడు. గాడ్ ఈజ్ అన్లిమిటెడ్, ఇన్ఫినైట్, అనంతుడు, పరిధిలు లేనివాడు, మన ఊహలకు మించినవాడు. ఆకాశం ఆయన సింహాసనం, సర్వభూమి ఆయన పాదపీఠం. భూతకాలంలో ఒకలాగే ఉన్నాడు, వర్తమానంలో ఒకలాగే ఉన్నాడు, భవిష్యత్తులో కూడా ఒకలాగే ఉంటాడు, ఎల్లకాలం ఉంటాడు, ఏకరీతిగా ఉంటాడు. అది నిజంగా మనల్ని థ్రిల్ చేసే సత్యం. ఆయన గురించి అర్థం చేసుకుంటే నిజంగా ఆయన స్తుతించకుండా ఆరాధించకుండా ఉండలేదు. లోకానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు చాలాసార్లు. బ్రూస్లీ, చాలా మంది అభిమానులు ఉంటారు. ఆయన మార్షల్ ఆర్ట్స్ లో స్పెషలైజేషన్, చాలా ప్రత్యేకమైన వాడు, చాలా మంది వీరాభిమానులు. కానీ ఇప్పుడు లేడు, చచ్చిపోయాడు, చాలా త్వరగా చచ్చిపోయాడు. ఎట్లా అర్థం చేసుకోవాలి? మైఖేల్ జాక్సన్ చాలా ప్రత్యేకమైన వాడు, పాప్ సామ్రాజ్యానికి మహారాజు, లేడు, చచ్చిపోయాడు. ముసలివాళ్ళు అయిపోతారు, మంచాన్ని పడతారు, చచ్చిపోతారు, గుండెలు బాధపడమే. ఎందుకు? మన ఎక్స్పెక్టేషన్ వేరు, రియాలిటీ వేరు. బైబిల్ దేవుడు యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు జనరల్ గా శరీరాన్ని మనం ఇష్టపడుతున్నాం, ఒక ఆకారాన్ని మనం ఇష్టపడుతున్నాం, ఒక రూపాన్ని మనం కోరుకుంటున్నాం. అందుకే చాలా మంది దేవునికి రూపం ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఈవెన్ యేసుక్రీస్తు ప్రభు ఒక రూపంలోకి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చంపబడ్డాడు. ఆయన చంపబడాలి అన్నది కూడా ప్రవచనం. శరీరానికి ఎండ్ ఉంది, ఆత్మకు ఎండ్ ఉండదు. శరీరానికి పరిధులున్నాయి, ఆత్మకు పరిధులుండవు. గాడ్ ఈజ్ స్పిరిట్ అన్న ఈ సత్యం ఎంత గొప్ప దేవుడో అర్థమైతే, ఎంత ఏ చిన్న విషయంలోనూ, ఏ చిన్న వస్తువులోనూ, ఏ చిన్న రూపంలోనూ దేవుణ్ణి చూడాలి అనుకోకూడదు. యేసుక్రీస్తు ప్రభు పటాలు లోకంలో ఉన్న వాళ్ళందరూ హాలీవుడ్ హీరోస్, మనుషులు. యేసు అలా ఉండడు, యేసుది ఆ రూపం కాదు. అర్థం కావడానికి ఒక రూపం ఇచ్చారు, అది గుండెల్లో తీసుకోవడానికి వీల్లేదు, ఆ రూపాన్ని ప్రేమించడానికి వీల్లేదు, ఆ రూపాన్ని ముద్రించుకోవడానికి వీల్లేదు. రూపంలోకి వచ్చాడు, రూపం కంటే నిరాకారంగా ఉండే రూపం, ఆత్మరూపం, అదృశ్య రూపం చాలా గంభీరమైంది. దాన్ని మనం గత ధ్యానాల్లో చూడగలిగాం. ఈరోజు అంశంలో భాగంగా టైటిల్ పెట్టుకుని రాసుకునే వాళ్ళు రాసుకోండి. బైబిల్ ఏమంటుందంటే గాడ్ ఈజ్ స్పిరిట్ మాత్రమే కాదు, గాడ్ ఈజ్ ఏ పర్సన్. గాడ్ ఈజ్ ఏ పర్సన్, దేవుడు వ్యక్తిత్వాన్ని కలిగిన వాడు. గాడ్ హ్యాజ్ ఏ పర్సనాలిటీ. దేవుడికి వ్యక్తిత్వం ఉంది. ఇది మనల్ని ఆలోచింప చేయాలి. ఆయన ఆత్మ అండి, ఆయన అనంతుడు, ఆయన గంభీరమైన వాడు, ఆయన ఆల్మైటీ, మన ఊహలకు అందనవాడు. ఇవన్నీ బాగున్నాయి, కానీ ఆయనకి మనసు ఉంది, ఆయనకు ఎమోషన్స్ ఉన్నాయి, ఆయన పట్టించుకుంటాడు, ఆయన ప్రేమిస్తాడు, ఆయన క్షమిస్తాడు అన్న సత్యం నిజంగా మనకి దేవునికి మధ్య కనెక్షన్ ఏర్పడుతుంది. ఆయన అంత గొప్పవాడై ఉండి, ఆయన అంత శక్తిమంతుడై ఉండి, ఆయన అంత గంభీరమైన వాడై ఉండి అసలుకి మనల్ని పట్టించుకోకపోతే మనం ఎట్లాగా ఆయన ప్రసన్నం చేసుకునేది, మనం ఎట్లాగా ఆయన మనసులో చోటు సంపాదించుకునేది, ఎట్లాగా మన ప్రార్థన ఆయనకు అర్థమవుతుంది, మన భాష అర్థమవుతుంది, మన బాధలు అర్థమవుతాయి అన్నది పెద్ద ప్రశ్న. ఆయన అంత గొప్పవాడైతే మనకెట్లాగే పనికి వస్తాడు, ఆయన మనల్ని ఎలా పట్టించుకుంటాడు అన్నది పెద్ద ప్రశ్న. బైబిల్ ఏమంటుందంటే, ద గాడ్ ఆఫ్ స్పిరిట్ హ్యాజ్ ఏ పర్సనాలిటీ. దేవుడు ఆత్మరూపిగా ఉన్న దేవుడు, ఆత్మరూపిగా ఉన్న దేవుడు వ్యక్తిత్వాన్ని కూడా కలిగి ఉన్నాడు. కాబట్టి మనం చాలా విషయాలు ఆయన విషయంలో అర్థం చేసుకోవచ్చు, చాలా విషయాలు అర్థం చేసుకోవాలి. లాస్ట్ టైం నేను బైబిల్ స్టడీ తీసుకున్న తర్వాత సోదరుడు దీనికోసం మెసేజ్ పెట్టాడు, సార్ మీరు రూపం లేదన్నారు, ఆకారం లేదన్నాడు, ఆదికాండ మొదటి అధ్యాయంలో మన స్వరూపం మందు మన పోలకు చెప్పిన దేవుని నరుని చేద్దామని దేవుడు అన్నాడని చెప్పి అన్నాడు. తనతో మాట్లాడడం నాకు సమయం లేదు, కానీ వ్యాలిడ్ క్వశ్చన్, నిజమే ఆయన ఆత్మరూపి అయితే, ఆయన అనంతుడైతే, అగోచరుడైతే, మన ఊహలకు అందనివాడైతే, ఆయన నిరాకారుడైతే, మరి ఎందుకు ఆదికాండం అలా మాట్లాడుతుంది? దానికి సమాధానమే ఈ వర్తమానం. ఆదికాండం మనం ముందు హెబ్రీ పత్రిక చదివాం కదా, ఇక్కడ కొన్ని తలంపులు చూసి వెళ్దాం. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి నాలుగు వచనాల్లో ఏం చదువుతున్నామంటే, పూర్వకాలం ముందు నానా సమయాలలోను నానా విధాలుగాను ప్రవక్తల ద్వారా మన పితృలతో మాట్లాడిన దేవుడు. ఇదంత ఆశ్చర్యం, దేవదేవుడు ప్రవక్తలతో మాట్లాడాడు, ప్రవక్తలు మనుషులతో మాట్లాడారు. దేవుడు కమ్యూనికేషన్ ఇస్తూనే ఉన్నాడు, దేవుడు తన సందేశాన్ని పంపుతూనే ఉన్నాడు, దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. అది మొదటి వచనం. రెండవ వచనం ఇది ఇంకా ఆశ్చర్యం. ఈ దినములంత ముందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఎవరితోనో మాట్లాడటం, ప్రవక్తలతో మాట్లాడడాన్ని మించి దేవుడు కుమారుడు మానవుడిగా భూమి మీదకి వచ్చి నేరుగా మనుషుల మధ్య ఉండి మాట్లాడాడు, ఇదంత ఆశ్చర్యం. దేవుడు మాట్లాడతాడు. మూడు నాలుగు వచనాలు, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునయుండి. యేసు ఎవరంటే హీఈస్ ద ఎక్స్ప్రెస్ ఇమేజ్ ఆఫ్ హిస్ పర్సన్. దేవుని యొక్క తత్వానికి ఒక మూర్తి, ఒక రూపం, దేవుని యొక్క తత్వానికి ఒక రూపం. యేసు ఒక రూపంలో కూడా వచ్చాడు, మానవ శరీరంలోకి వచ్చాడు, మనుషులకు అందుబాటులోకి వచ్చాడు, హ్యూమన్ లాంగ్వేజ్ లో మాట్లాడాడు, హీబ్రూ అరాబిక్ భాషలో మాట్లాడాడు. అన్ని యేసుక్రీస్తు ప్రభు వ్యక్తిత్వాన్ని చదివినప్పుడు, దైవత్వాన్ని స్టడీ చేసినప్పుడు దేవుడు మానవులతోటి ఎంత ప్యాషనేట్ గా ఉంటాడా, ఎంత ఎమోషన్స్ తో ఉంటాడా, ఎంత ప్రేమ చూపిస్తాడా, ఎంత క్షమాపణ చూపిస్తాడా, ఎంతగా ప్రాయశ్చిత్తం చేస్తాడా అన్నది నిజంగా మనల్ని తప్పకుండా ఆశ్చర్యపరుస్తుంది. మనుషులే చూపించరు, సొంత తండ్రి సొంత తల్లే చూపించదు. ఎవరు పెడతారు ప్రాణం మన కోసం? మన పాపాలు ఎవరు నెత్తి మీద వేసుకుంటారు? చాలాసార్లు మన పరిస్థితి బయటకు వచ్చేది ఎక్కడంటే అప్పుల దగ్గర. కొడుకు బాగా అప్పులు చేస్తే, నువ్వు అప్పులు చేస్తే నేనెందుకు కట్టాలరా అని తల్లిదండ్రులు మాట్లాడడం తప్పులేదు. చిన్నప్పుడు అయితే గడతారు, కొంపలు మునిగిపోయి అప్పులు చేస్తే ఏం చేస్తారు? వాడు తప్పు చేస్తే వాడిని అడగండి, మమ్మల్ని ఎందుకు అడుగుతారు? దట్ ఈజ్ లిమిటేషన్స్. మానవుల మధ్య, తల్లిదండ్రుల మధ్య కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. కానీ దేవుడు మానవుడిగా వచ్చినప్పుడు ఆయన చూపించిన ప్రేమ నిజంగా, అంత గొప్ప దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడా, అంత గొప్ప దేవుడు నాకెంత దగ్గరగా వచ్చాడా, అది మనల్ని బంధించాలి. ఆ తలంపులు మనల్ని బంధించాలి, ఆ తలంపులు మనం బంధించాలి. అర్థం కావడానికి మాట అంటాను, బాగా డబ్బున్నాయని మహారాజు కుమారుడు మనల్ని ప్రేమించాడు. హ్యూమన్ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నాను. బాగా డబ్బున్నాయన ఒక పేద అమ్మాయిని ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఎట్లా ఉంటుంది ఊహించడానికి? ఎంత అదృష్టవంతురాలు, ఎంత భాగ్యవంతురాలు, అంత గొప్ప ఆయన ఈ పేద అమ్మాయిని ప్రేమించాడు. అందుకంటే బాక్యం ఏముంటుంది? బైబిల్ భాష అదే. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎంతో చెప్పినానికి అర్థం కాదు, కొలవలేము. దాని ఎత్తు, దాని లోతు, దాని అడలుపు, దాని పొడుగు కొలవలేము. అది బైబిల్ వాడుతున్న పరిభాష, దేవుని ప్రేమను బైబిల్ చూపిస్తున్న పరిభాష. కాబట్టి గాడ్ ఈజ్ ఏ పర్సన్ అన్న ఈ మాట దగ్గర, దేవుడు ఒక వ్యక్తి కాదు. మనం పర్సన్ అనగానే అలా అనుకుంటాం, కానీ గాడ్ పొసెస్ పర్సనాలిటీ. దేవుడికి వ్యక్తిత్వం ఉంది. వ్యక్తిత్వం అన్న మాట ద్వారా వ్యక్తీకరణ అంటాం. వ్యక్తీకరణ అంటే ఎక్స్ప్రెషన్. మనసులో ఏదో ఉంది, ఎలా తెలుస్తుంది? చెప్తే కదా తెలిసేది, చూపిస్తే కదా తెలిసేది, మాట్లాడితే కదా తెలిసేది. అందుకే నిజంగా దాని ఏమంటారు, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నమాట. ముఖం మనసుకు వ్యక్తీకరణ, తెలిసిపోతుంది కోపంగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా, లేకపోతే మూడ్ అవుట్ గా ఉన్నారా, అర్థమైపోతుంది ముఖం. ఎంత బాగా చెప్తుంది ముఖం, ఎంత బాగా చెప్తుంది ముఖం. ఫేస్ లో రకరకాల ఎక్స్ప్రెషన్స్ వస్తాయి, దాన్ని వ్యక్తీకరణ అంటాం. వ్యక్తీకరణ, ఎక్స్ప్రెషన్. ఆత్మరూపి అయిన దేవుడు, అనంతుడైన దేవుడు, మహిమ కలిగిన దేవుడు, సర్వ సృష్టిని కలగజేసి నడిపిస్తున్న దేవుడు, ఆయన ఎక్స్ప్రెషన్ బైబిల్లో రాయబడ్డాయి. ఆయన వ్యక్తీకరణలో బైబిల్లో రాయబడ్డాయి. ఆయన ఏమై ఉన్నాడో మనకి అర్థం కావడానికి ఆయన ఆ పర్సనాలిటీ చూపించాడు. ఆయన పర్సనాలిటీ చూపించాడు, అర్థం కావాలి. అందుకే ఆ పర్సన్ అనగానే మైండ్ ఉండాలి. థియోలజికల్ గా మాట్లాడితే దీన్ని ఏమంటారంటే, పర్సన్ అంటే మనసు ఉండాలి, ఆలోచించగలగాలి. ఆలోచించలేని వాటిని మన పర్సన్ అని ఎట్లా అంటాం? జీవం కలిగిన ఎట్లా అంటాం? ఆలోచించగలగాలి. రెండు, ఎమోషన్స్ ఉండాలి. ఆలోచన మనసులో ఉంటే ఎట్లాగా చెప్పాలిగా బయటికి, దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి కదా, ఎమోషన్స్ ఉండాలి. మూడు, విల్ ఉండాలి, చిత్తం ఉండాలి. ఒక అభిప్రాయం, సొంత అభిప్రాయం, స్వాభిప్రాయం, నేనంటే ఇది అన్నది ఒకటి ఉండాలి. ఈ మైండ్, ఎమోషన్స్, విల్, ఈ మూడు ఉంటే మనం వ్యక్తి అనొచ్చు. దేవుడికి మైండ్ ఉందా, దేవుడికి ఎమోషన్స్ ఉన్నాయా, దేవునికి విల్ ఉందా అంటే బైబిల్ అవును అంటది. దేవునికి మైండ్ ఉంది, దేవునికి ఎమోషన్స్ ఉన్నాయి, దేవునికి విల్ ఉంది. ఇవి అర్థమైతే మనం ఆయన్ని ప్రసన్నం చేసుకోవటం, లేదా ఆయన మనం దక్కించుకోవటం, లేదా మనం ఆయన మైండ్ లో ప్లేస్ సంపాదించుకోవటం, ఆయన సొంతం చేసుకోవటం, ఆయనకు సొంతం అయిపోవడం అన్నది జీవితంలో అది పీక్, అది అల్టిమేట్, అది ధన్యత జీవితానికి. ఈ భక్తి సాధన ఉద్దేశం ఉదయకాలపు ఆరాధనలు, మధ్యాహ్న కాలపు ఆరాధనలు, సాయంకాలపు ఆరాధనలు, పాటలు, వాక్యం చదవటం, అల్టిమేట్ గా ఏం సాధిద్దామని, ఏం సాధిద్దామని, ఒకటే ఆయనకి ఏం కావాలో తెలుసుకోవాలి, మనం ఏం చేయాలో చేయాలి. అది లేకుండా మనం మిగతా చేసామంటే మెయిన్ పాయింట్ మిస్ అయినట్టే, మెయిన్ పాయింట్ మిస్ అయినట్టే. కాబట్టి గాడ్ ఈజ్ స్పిరిట్ అనే అంశంలో ఎంత ఉన్నతుడో అర్థమైంది, గాడ్ ఈజ్ ఏ పర్సన్ అన్న ఈ అంశంలో అంత ఉన్నతమైన దేవుడు ఎట్లా కమ్యూనికేట్ అవుతాడు, ఎలా రెస్పాండ్ అవుతాడు, ఎలా రెస్పాండ్ అవుతాడు, ఆయన సంతోషపెట్టడం ఎలాగా, ఆయన దుఃఖ పెట్టకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, నిజంగా అంత గొప్ప దేవుడు దుఃఖపడతాడన్న మాటని ఎలా అర్థం చేసుకోవాలి. బైబిల్ ఆ మాటే మాట్లాడుతుంది, ఆ మాట మాట్లాడుతుంది 78వ కీర్తన 78వ కీర్తన 40వ చరణాన్ని మనం చదివితే 78వ కీర్తన 40వ చరణాన్ని చదివితే చాలా ఆశ్చర్యకరమైన మాటలు ఉన్నాయి. వ్యక్తీకరణ, అంత గొప్ప దేవుడు ఎట్లా ఉంటాడు మనకి అర్థమవుతున్నాడు, కమ్యూనికేట్ అవుతున్నాడు. అంత ఆశ్చర్యకరమైన మాటలు 38 నుంచి చదువుతాం కొన్ని మాటలు. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై కంపాషనేట్ గాడ్, ప్రేమ, వాత్సల్యం అన్న మాట తల్లికి వాడతాం, వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింప చేయక, వాత్సల్యం ఉంది అట్లాగే కోపం కూడా ఉంది, చంపేద్దామన్న అంత కోపం కూడా వచ్చింది, ఆయన చంపాలనుకుంటే పెద్ద పని కానీ నశింపు చేయక వారు దోషాన్ని పరిహరించేవాడు. ఇదంత ఆశ్చర్యం, పరిహారం చేశాడు. ఎందుకొస్తే తన ఉగ్రతను ఏమాత్రం రేపుకొనక, ఉగ్రత ఉందా, ఉంది, కంట్రోల్ చేసుకుంటున్నాడా, చేసుకుంటున్నాడు, రేపుకోవట్లేదు, పలుమారు కోపం అంచుకునేవాడు, ఎన్నిసార్లు కంట్రోల్లోకి వచ్చాడు. 39 వారు కేవలం శరీరులై ఉన్నారని, విసిరి వెళ్లి మరణాన్ని గాలి ఉన్నారని ఆయన జ్ఞాపకం చేసుకునేను. చిన్నోళ్ళు, మట్టి ముద్దలు, నా పిల్లలు అని అర్థం చేసుకుంటున్నాడు, జ్ఞాపకం చేసుకుంటున్నాడు, అంచుకుంటున్నాడు. 40 అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడిది, ఎడారి యందు ఆయనను ఎన్నుమారులో ఆ మాట చూడండి దుఃఖపెట్టిరి. దుఃఖపడ్డాడా? బైబుల్ అంటున్నావును, దేవుడు దుఃఖపడ్డాడు. చదివిన ఈ వాక్యాల్లో మనకి ఏమర్థమవుతుందంటే వాత్సల్యం ఉంది, ఆయనకు ఉగ్రత ఉంది, ఆయనకి దుఃఖం ఉంది, ఆయన దాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు. గాడ్ ఈజ్ స్పిరిట్, ఆత్మరూపైన దేవుడు. ఆయన మనం అర్థం చేసుకోవాలి తప్ప మనల్ని ఆయన అర్థం చేసుకోడు అన్న ఎక్స్ప్రెషన్ బైబిల్లో ఉంటే మాత్రం మన కర్మ కాలిపోయినట్టే. ఎట్లా అర్థం చేసుకునేది ఆయన్ని? ఆయనేమో అందరంత ఎత్తులో ఉన్నాడు, మనమేమో భూమి మీద అదో పాతాలలో ఉన్నట్టుగా ఉన్నాం. ఆయనకి ఎట్లాగ మన పిటిషన్ చెప్పేది, ఆయనకి ఎట్లాగ మన సమస్యలు చెప్పేది? పాతకాలంలో రాజుల కాలంలో ఒక నియమం, రాజు ముందు ఏడు ముఖంతో ఎవరు ఉండకూడదు. ఏడు ముఖంతో రాజు ముందుకు వచ్చారంటే రాజుకి చికాకు వచ్చిందంటే ప్రాణం పోతుంది అంతే, ఆయన హ్యాపీగా ఉంటాడు, ఆయన ముందు అందరూ హ్యాపీగా ఉండాలి. ఏడు ముఖం ఉన్నా నువ్వు ముఖం మార్చుకొని నవ్వు పైకి చూపించాలి, అది మనుషులకు ఉన్న లిమిటేషన్స్. కానీ ఈ బైబిల్ దేవుడు అంత గొప్ప దేవుడు, మన పరిస్థితులన్నీ అర్థం చేసుకుంటున్నాడు. పైగా మనం ఆయన అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, ఆయన మనల్ని అర్థం చేసుకుంటున్నాడు. జ్ఞాపకం చేసుకున్నారట ఏమని, వారు కేవలం శరీరం, వారు విసిరి వెళ్లి మరలరాని గాలి వంటి వారు, చిన్నపిల్లలు, ధూళి రేణువులు, నా పిల్లలు, తెలియదు చేశారు, తెలిస్తే చేయర్లే, చెబుదాంలే అనుకుంటున్నాడట. అప్ప అంత ఆలోచించడానికి ఆయనకి మనసు ఉంది, ఆయనకు సమయం ఉంది. సచ్ ఏ ప్యాషనేట్ గాడ్, అంత గొప్ప దేవుడు. కాబట్టి గాడ్ హ్యాజ్ ఏ పర్సనాలిటీ అన్న మాట దగ్గర మనకు చాలా విషయాలు ఏమర్థమవుతాయంటే, నేను ఆయనకు అర్థమవుతాను, ఆయన నాకు అర్థమవుతాడు, నేను ఆయనతో మాట్లాడొచ్చు, ఆయన నాతో కూడా మాట్లాడతాడు, ఆయన నన్ను క్షమిస్తాడు, ఆయన మరొక ఛాన్స్ ఇస్తాడు. ఖచ్చితంగా మనం ఇంకా ఆయనకు దగ్గర అవ్వచ్చు, ఇంకా ఆయన దగ్గర అవ్వచ్చు. కాబట్టి అర్థం చేసుకుందాం, దేవుడు ఎమోషన్స్ కలిగి ఉన్నాడు, దేవుడు మైండ్ కలిగి ఉన్నాడు, దేవుడు విల్ కలిగి ఉన్నాడు అన్న మాట దగ్గర బైబిల్ దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు. దేవుడు ముగ్గురు ద్వారా వ్యక్తీకరించబడ్డాడు. ఇది కొంచెం అర్థం చేసుకోండి. దీన్ని మనం చూస్తాం, ఈ స్టడీలో చూస్తాం. బైబిల్ దేవుడు ఒకరా ముగ్గురా అన్నది మరలా ఈ సిరీస్ లో కూడా చూస్తాం. అది ఎప్పుడూ కన్ఫ్యూజనే, అది ఎప్పుడూ మర్మయుక్తమే, అది ఎప్పుడూ అంత చిక్కని అంశమే. కానీ బైబిల్లో ఎంతవరకు రాయబడిందో అంతవరకు అర్థం చేసుకుందాం, అంతవరకు అర్థం చేసుకుందాం, అంతవరకు అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. కాబట్టి ఇంత గొప్ప దేవుడిగా ఉన్న ఆయన, మనం ఆదికాండలో ఒక మాట చదవాలి. ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం. ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించను. దేవుడు పనిచేస్తాడా? అవును. బైబిల్ ఏమంటుందంటే ఆయన పనిచేస్తాడు, ఆయన సృష్టి చేశాడు, అద్భుతమైన సృష్టి చేశాడు. ఈ భీకరమైన సృష్టిని ఆయనే చేశాడు, ఆయనే సృజించాడు. అంత గొప్ప దేవుడు. కిందకు వస్తే 26-27 వచనాల్లో ఏమంటాడంటే, దేవుడు అంటున్నాడు, మన స్వరూపమందు మన పోలుకు చొప్పున నరులను చేయుదును. అంత గొప్ప దేవుడికి స్వరూపం ఉంది, పోలికుంది. అంత గొప్ప దేవునికి స్వరూపం ఉంది, పోలికుంది. స్వరూపం పోలిక అంటే మళ్ళా ఏమని అర్థం చేసుకుందాం? నీలాగ నాలాగా ముక్కి, కళ్ళు, చెవులు, కాళ్ళు, చేతుల, మళ్ళా వాటికి లిమిటేషన్స్ ఉన్నాయి. మన కన్ను ఎంతవరకు చూడగలదో కొంతవరకే. దేవుని కన్ను మొత్తం సృష్టి అంతటిని చూడగలదు. మన చెయ్య ఎంతవరకు బరువు మోయగలదో కొంతవరకే. దేవుని హస్తము ఎంత బలిష్టమైంది. దేవుడికి రూపం ఉందా? ఉంది. ఏ రూపం? నీ రూపమా? అందుకే ఆ రూపాన్ని తర్వాత మాటలు అర్థం చేసుకుంటాం. 26 వచనం రెండవ మాట ఏమంటుందంటే, మన స్వరూపమందు మన పూలకు చొప్పున నరులను చేయుదము అన్నాడు. అంటూ వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక. ఏలికలుగా ఉండాలి, ఏలికలుగా ఉండాలి. దేని మీద? సృష్టి మీద, జంతువుల మీద, పక్షుల మీద. దీని ఏమంటామంటే, మనం మానవ శరీరంలో ఉన్నాం, దేవుడికి మానవ శరీరం ఉంది అని కాదు, మానవ శరీరం ఉందని కాదు. దేవుడు రూలర్, ఆయన పాలకుడు, ఆయన రాజు, ఆయన సృష్టి అంతటిని నిర్వహిస్తున్నవాడు. అట్లాగే మనిషిని చేశాడు. ఆ పోలిక 28లో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను, దేవుని స్వరూపమందు వాడిని సృజించాను, స్త్రీనిగాను పురుషునిగాను వాడిని సృజించాను. దేవుడు వారిని ఆశీర్వదించాను, ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దానిలో పరచుకోండి. తర్వాత మాట, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఏమండి ఈ ఎక్స్ప్రెషన్ అర్థం ఏంటంటే, దేవుడు ఆత్మరూపి, అనంతుడు, సర్వ సృష్టికి పాలకుడు, సర్వ సృష్టికి కారకుడు. ఆ మాటలు బాగున్నాయి. దేవుడు మనిషిని చేయాలనుకున్నప్పుడు అసలు ఎందుకు చేయాలనుకున్నాడు మనిషిని? బికాజ్ గాడ్ హ్యాజ్ ఏ పర్సనాలిటీ. ఎందుకు చేయాలనుకున్నాడు? ఆయనలో ఎందుకు ఆ స్పందన వచ్చింది? ఎందుకు ఆయనలో ఆ తలంపు వచ్చింది? నాకు మనుషులు కావాలి ఎందుకు అనుకున్నాడు? ఆయనకి వ్యక్తిత్వం ఉంది కాబట్టి కావాలనుకున్నాడు. ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి కావాలనుకున్నాడు. చెడిపోయారు ఆదికాండ వారం అధ్యాయంలో, ఎందుకు చంపేద్దాం అనుకున్నాడు? ఎందుకు తుడిచేద్దాం అనుకున్నాడు? వ్యక్తిత్వం ఉంది కాబట్టి, ఆయన వ్యక్తిత్వానికి విరోధమైన పరిస్థితులు మనుషులు ఉన్నారు కాబట్టి నాకు వద్దు తీసేస్తారంటున్నాడు. నోవాహు నచ్చాడు. ఎందుకు నచ్చాడు నోవాహు? దేవుడు మనసు తగ్గట్టుగా నోవాహు ఉన్నాడు కాబట్టి నచ్చాడు. ఒకరు నచ్చుతారు, ఒకరు నచ్చట్లేదు. ఒకరిని దేవుడు వాడుకుంటున్నాడు, ఒకరు తృణీకరిస్తున్నాడు. మోషే నచ్చాడు, ఫరో నచ్చలేదు. వై? దేవుడికి వ్యక్తిత్వం ఉంది. మనం బోల్డ్గా చెప్పగలిగింది, మనం స్తుతించగలిగింది అంటే దేవుని వ్యక్తిత్వంలో కల్మషం లేదు, పక్షపాతం లేదు. కొన్ని మొఖాలు నాకు నచ్చితే, కొన్ని మొఖాలు నాకు నచ్చవు. ఎందుకు నచ్చుతాయి? అది నన్ను అడగొద్దు, నా ఇష్టం అంద. ఆయన మారడు, ఒకలాగే అంటాడు, ఒకలాగే ఉంటాడు. పరిశుద్ధత దేవుడికి నచ్చుతాడు, విశ్వాసం ఉంచడం దేవుడికి నచ్చుతాడు, పాపాలు ఒప్పుకోవడం దేవుడికి నచ్చుతుంది, ప్రేమ చూపించడం దేవుడికి నచ్చుతుంది. మోసం నచ్చదు, కల్మషం నచ్చదు, దుష్టత్వం నచ్చదు. జనరల్ ఎక్స్ప్రెషన్స్ అంతే. ఇందులో ఏమి మారిపోడు. కొన్ని సందర్భాల్లో దాన్ని ఎంకరేజ్ చేసి, కొన్ని సందర్భాల్లో అవునని, కొన్ని సందర్భాల్లో కాదని. నో, మార్పు చెందని దేవుడు ఒకటే మాట మాట్లాడాడు, అలాగే ఉంటాడు. కాబట్టి మనకి అర్థం కావలసిన మాట ఏంటంటే, అనంతుడైన దేవుడు మనకు అర్థం కావడానికి ఎక్స్ప్రెషన్స్ కి వ్యక్తీకరించుకున్నాడు. ఆయన ఎక్స్ప్రెస్ అయ్యాడు, ఆయన బయలుపరుచుకున్నాడు. ఆయన మనకు అర్థం అవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు, అర్థం అవుతున్నాడు. బైబిల్ గ్రంథాన్ని రాయించడం వెనకాల ఉద్దేశం అదే. బైబిల్ గ్రంథంలోని ఇన్సిడెంట్స్ ఉద్దేశం అదే. మనం మైన్యూట్ గా దగ్గరగా చూస్తే దేవుని మనసు, దేవుని పరిశుద్ధత, దేవుని యథార్థత, దేవుని ప్రేమ అన్ని మనల్ని మంత్రముగ్ధులు చేస్తాయి, అన్ని మనల్ని కట్టిపడేస్తాయి. అబ్బా, ఎంత బాగున్నాడు దేవుడు. కాబట్టి పిల్లరా, దేవుడు ఆదికాండ మొదటి అధ్యాయంలో తన స్వరూపం, తన పోలిక మానవునికి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఫిజికల్ అపీరెన్స్ కాదు, పర్సనాలిటీ, దేవుని పర్సనాలిటీ మానవునికి కూడా వచ్చింది. దేవుడికి ఎట్లాగైతే మైండ్ ఉంటుందో మనకు ఒక మైండ్ పెట్టాడు. దేవునికి ఎట్లాగైతే ఎమోషన్స్ ఉంటాయో మనకి ఎమోషన్స్ పెట్టాడు. దేవునికి ఎట్లాగైతే ఫ్రీ విల్, ఆయన ఏమనుకుంటాడు అదే చేస్తాడు. ఆయనకి ఎలాగైతే విల్ ఉందో మనకు కూడా ఒక విల్ ఇచ్చాడు, చిత్తం ఇచ్చాడు. కాదు, మిగతా జంతువులకి మానవుడికి తేడా ఏంటంటే, రెండవ మాట, ఆత్మరూపైన దేవుడు మానవుల్లో తన ఆత్మను పెట్టాడు. అది కానీ రెండవ వచ్చిన 7వ వచ్చిన ఎక్స్ప్రెషన్ ఎంత బాగుంటుందంటే, మిగతా వాటి అన్నింటినీ కలుగును గాక అన్నాడు. కలుగును గాక అంటే అవన్నీ వచ్చాయి. మానవుడి దగ్గరకు వచ్చేసరికి నరుడు కలుగును గాక అనలేదు. ఆశ్చర్యం, ఆయన హస్తాలు, మనకు అర్థమయ్యే భాష అంతే. దాన్ని ఆంథ్రోమార్ఫాలజీలో మాట్లాడాడు, ఆంథ్రోమార్ఫిక్ లాంగ్వేజ్ లో మాట్లాడాడు. మనిషికి దేహం ఉంది కాబట్టి చెవులు, కళ్ళు, ముక్కు, అవి చేసే పని ఏంటో మనకు అర్థమవుతుంది కాబట్టి ఆ పని దేవుడు చేశాడని చెప్పడానికి దేవుని కనుదృష్టి, దేవుని దక్షిణహస్తము, దేవుని హృదయ తలంపులు, అవన్నీ ఆంథ్రోమార్ఫిక్ ఎక్స్ప్రెషన్స్. కానీ దేవుడు అవి కలిగి ఉన్నాడా? లేదు. అలాంటి ఆకారాలు లేవు. ఆకారం లేదు కానీ అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయా? ఉన్నాయి. అంటే ఈ పర్సనాలిటీ అన్నమాట దగ్గర, వ్యక్తిత్వం అన్నమాట దగ్గర మనకు అర్థమైంది ఇది, దేవుడు గురించి అర్థమైంది ఇది. ఎంత చెప్పడానికి ట్రై చేసినా ఇంకా ఇంకా అర్థం కాని విషయాలు మహాదేవుడు కదా మనకి అర్థమయ్యేవి కొంచెమే కొంచెమే. ఆ కొంచెం ఉన్న వాక్యాలను బట్టి బాగా ధ్యానం చేస్తే ఇంకా బాగా అర్థమవుతాయి. ఎంత ఎక్కువ తలంపులు ఇస్తే అంత బాగా అర్థమవుతాయి. ఎంత ఎక్కువగా మనసులో తీసుకుంటే అంత బాగా అర్థమవుతాడు ఆయన. అర్థం చేసుకోవడానికి ప్రభువు మనకు సహాయం చేయాలి. కాబట్టి ఇక్కడ దేవుణ్ణి మనం తెలుసుకోవాలి, దేవుణ్ణి మనం అర్థం చేసుకోవాలి, దేవుణ్ణి మనం ఎరగాలి అని ఎరగాలని ఆయన ఎప్పుడు కోరుకుంటున్నాడు. అది మనకి అర్థం కావాలి, అర్థం కావాలి. కీర్తన గ్రంథము 46:10 కీర్తన గ్రంథము 46:10 ఓరుకుండి నేనే దేవుణ్ణని తెలుసుకుని అన్ని జనులలో నేను మహోన్నతుడునగుదును, భూమి మీద నేను మహోన్నతునగుదును. ఆయన అంటాడు తెలుసుకోండి నేనే దేవుణ్ణి, నేను మహోన్నతుణ్ణి తెలుసుకోండి. నేను అంటానండి మనకిచ్చిన ఎంతకాలం ఇచ్చాడో తెలీదు, అందాజుగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే 60 వయసు ఇచ్చాడు అని అనుకుంటే ఊహకొచ్చిన మొదలుకొని జ్ఞాపక శక్తి, ఆలోచించే పవర్, ఆలోచించే కెపాసిటీ పోయే వరకు కూడా ఏం చేయాలి మనం? మనం చేయాల్సిన మొదటి పని ఏంటి? మన తలంపులు, మన ఊహలు, మన పరిజ్ఞానము, మన ఆలోచన శక్తి, వీటన్నిటి యొక్క అల్టిమేట్ గా లక్ష్యం ఏంటంటే టు నో మోర్ అబౌట్ గాడ్, దేవుని కొరకు ఎక్కువగా తెలుసుకోవటం, దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకోవటం. ఇక్కడ చేయబెడదాం, ఆల్రెడీ చూసేసాం కదా, వెళ్ళిపోదాం. కాబట్టి ఆయన అంటాడు నేనే దేవుని తెలుసుకోండి అంటాడు. తెలుసుకోండి నేనే. ఈ మీకు కన్ఫ్యూజన్ ఉన్నా, దేవుడు పజిల్గా ఉన్నా, ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు అన్న పరిస్థితులు లోకంలో ఉన్నా, అసలు దేవుడు ఎవరో, ఆ దేవుని క్యారెక్టర్ ఎక్కడ ఉందో తెలుసుకోండి, నేనే దేవుణ్ణని మీరు పరిశోధించి తెలుసుకోండి అంటాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 17 ఒక మాట చదువుదాం. అపోస్తుల కార్యాల గ్రంథం 17:26 చాలా మంచి ఆశ్చర్యకరమైన ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి ఇక్కడ. 24 నుంచి చదువుదాం. జగత్తును అందరు సమస్తం నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికి ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయాల్లో నివసింపుడు. ఇంత సృష్టిని చేసిన దేవుడు అంత బుడ్డ మందిరంలో ఎందుకుంటాడో ఉండడో అదే మాట్లాడుతున్నాడు ఆయన. ఎంత చేశాడు కదా, మనుషులు చేసిన హస్తకృత ఆలయాల్లో నివసింపుడు. 26 యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకను నుండి ప్రతి జాతి మనుషుని సృష్టించాడు. వారు దేవుణ్ణి తడవలాడు కనుగొందురేమో. దేవుణ్ణి తెలుసుకోవడం అంటే అర్థం ఏంటట, తడవలాడి, వెతుకులాడి, పరిశోధించి, పరిశీలించి. రెండో మాట, తన్ను వెతుకునేమతో వెతకాలి, వెతకాలి. నేనేమంటానంటే మనం దేవుడు నాకు అర్థమైపోయాడు అనుకోవద్దు, దేవుడు నాకు తెలిసిపోయాడు అనుకోవద్దు, దేవుడిని నేను బాగా అర్థం చేసుకున్నాను అనుకోవద్దు, దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి 60 వయసు సరిపోదు, దేవుడు అర్థం చేసుకోవడానికి 60 వయసు సరిపోదు కాబట్టి అసలు ఆలోచించొద్దని కాదు, 60 స్టెప్ బై స్టెప్ అనుభవపూర్వకంగా కూడా ఎరగడం. చాలా మంది పర్సనల్గా ఏం చెప్తారంటే ఆయన ముట్టుకాయని ముత్తుతాడు, దేవుడు నాకు ముట్టికాయలేసాడు, ఆయన ఐసీయూలోకి తీసుకెళ్తాడు, ఆయన ఇంజక్షన్ పొడిస్తాడు, ఆయన చెంపలు పెరుగుతాడు, ఆయన తిలక కత్తిరిస్తాడు, తోక కత్తిరిస్తాడు, అవి కూడా అర్థమవుతాయి, వ్యక్తిగతంగా అర్థమవుతాయి. ఆయన ప్రేమిస్తాడు, ఆయన క్షమిస్తాడు, ఆయన ఓదారుస్తాడు, అవి అర్థమవుతాయి. అందుకే దేవుణ్ణి ఆయన ఎక్స్ప్రెషన్స్, ఆయన వ్యక్తీకరణ మనం అర్థం చేసుకోవడానికి ఓపెన్ మైండ్తో ఉండడమే. ఏం చెప్తున్నాడు ఆయన, బైబిల్ ఏం చెప్తుంది, ఎందుకు ఇట్లా జరిగింది, నేనేం అర్థం చేసుకోవాలి, నేనేం దిద్దుబాటు చేసుకోవాలి, ఆయన హ్యాపీగా ఉన్నాడా, ఆయన ఏమైనా కోపంగా ఉన్నాడా, ఆయన నాతోటి మాట్లాడడానికి ఇష్టం లేకుండా నువ్వు నా దగ్గర కొంతకాలం రావద్దు అంటున్నాడా, ఏంటి ఎట్లాగా రెస్పాండ్ అవుతున్నాడు ఆయన. నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే, బిజీ ప్రపంచంలో ఉరుకులు పరుగులు జీవితంలో ఏదో దేవుడి కోసం మొక్కుబడి ప్రార్థనలు, దేవా ఎంత నన్ను కాపాడు, ఏదో ఉరుకులు పరుగులతో బైబిల్ చదవటం, బైబిల్ చదవమంటే ఎవరి కోసమో చదవటం, ఆహా, నీ లైఫ్ ఆంబిషన్ ఇది, నీ దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోవటం, ప్రతి పరిస్థితులు అర్థం చేసుకోవటం, దేవుణ్ణి తడవలాడు కనుకోవటం, దేవుణ్ణి వెతకటం. అందుకోసమే కొన్నిసార్లు ఇక గుండెలు పగిలిపోయే అనుభవాలు ఏంటి, భర్త చనిపోవటం, భార్య చనిపోవటం, పిల్లలు చనిపోవటం, సడన్ గా క్రానికల్ డిసీజ్ వచ్చి పడ్డం, అనుకోని యాక్సిడెంట్లు జరగటం, నిజంగా ఆ పరిస్థితుల్లో అండి చాలా డీపర్ అండర్స్టాండింగ్ వెళ్తాం, చాలా ఎక్కువగా ఆలోచిస్తాం. 24 గంటలు మన మనసు ఆ పరిస్థితుల్లో నుంచి డైవర్ట్ అవడం కష్టం అవుతుంది. అక్కడ బైబిల్ తెరిచి చదివి మనసు తెరిచి ప్రార్థిస్తే ఎంత బాగా అర్థమవుతాడో దేవుడు. మీరు ఏమని అనుకోండి, నేను అంటాను అన్నా యాక్సిడెంట్ అయ్యింది, 2 నెలలు బెడ్ దిగొద్దు అన్నారంటే ఎంత మంచి టైం, 2 నెలల పాటు ఇక మిగతా ఈ బిజీ పనులన్నీ పక్కన పెట్టుకొని ఆయనతో కమ్యూనికేట్ అవ్వచ్చు, ఆయనతో మాట్లాడవచ్చు, ఆయన కోసం. అక్కడ జనరల్ గా చేసే పొరపాటు ఏంటంటే టీవీ చూస్తారు, 2 నెలలు ఏం చేస్తాం టీవీ చూస్తాం, 2 నెలలు ఏం చేస్తాం సెల్ ఫోన్ చూస్తాం, 2 నెలలు ఏం చేస్తాం ఆ గ్యాప్ లో ఏం చేస్తాం, త్వరగా అంతకంటే లేదట ఇంకెప్పుడు దొరికేది. పని పట్టుకుని దేవుడితో గడిపే అవకాశం, ప్రార్థన, వాక్యము, పుస్తకాలు చదవటం, బయోగ్రఫీలు చదవటం. జనరల్ గా నా నేచర్ ఆఫ్ డ్యూటీ అంతా ఒకలాగే ఉంటుంది, ఆ డ్యూటీకి అలవాటు పడిపోయాను. లాస్ట్ మంత్ 24వ తేదీ నుంచి రేపు 21వ తేదీ దాకా ఆల్మోస్ట్ 1 మంత్ అసెంబ్లీ డ్యూటీస్, అసెంబ్లీ డ్యూటీలో నన్ను వేశారు. అసెంబ్లీ డ్యూటీలో వేశారు, ఈ పనులన్నీ చేసుకోవాలి. అసెంబ్లీ డ్యూటీ నాకెంత ఆశీర్వాదమైందంటే, అసలుకి రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం నడిపించడానికి ఎంతమంది ఎన్ని ప్రోగ్రాంలు పడుతున్నారు, చాలా విషయాలు అర్థమవుతుంది, ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి, అవన్నీ బాగానే అర్థమవుతున్నాయి. ఇంకా బాగా అర్థమయ్యేది ఏంటంటే మంచి టైం వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, మన పుస్తకాలు చదువుకోవచ్చు, ఇంకా చేసేది ఏముంది, ఇంకేం లేదు, పుస్తకాలు చదువుకోవచ్చు, చక్కటి పుస్తకాలు చదవడానికి మంచి టైం. ఎంత బాగుందో. అసెంబ్లీ ఎప్పుడైపోతుందా అని గతంలో ఉండేది, అసెంబ్లీ కొన్నా ఉన్నా పర్లా ఎక్కువ పుస్తకాలు చదువుకోవచ్చు అనిపిస్తా ఉంది. ఈవెన్ అనారోగ్య పరిస్థితులు, ఏ పరిస్థితి అయినా నేనేమంటానంటే దేవుని వెతకటం. 2-3 గంటలు జర్నీ చేయాలి, 2-3 గంటలు జర్నీలు చేసేదేముంది, ఎందుకు లేదు, దేవుని వెతకవచ్చు. కొత్త ప్రాంతానికి వెళ్తే చేసేదేముంది, దేవుని వెతకవచ్చు. అన్ని పరిస్థితుల్లో దేవుని వెతకవచ్చు. కీర్తనకారుడు మనసు ఎట్లాంటిది అంటే, ఓ కీర్తన గ్రంథాన్ని కొత్త వాళ్ళకి సజెస్ట్ చేయను గాని ఆత్మీయ అనుభవం కలిగిన వారికి కీర్తన గ్రంథం ఎలా ఉంటుంది అంటే, నువ్వు స్తుతించడానికి 100,000 కారణాలున్నాయి, నువ్వు దేవుని కొనియాడడానికి 100,000 కారణాలున్నాయి. ఆయన సముద్రంలో చేపలను బట్టి దేవుణ్ణి స్తుతిస్తాడు, ఆకాశ పక్షులను బట్టి దేవుణ్ణి స్తుతిస్తాడు, వృక్షాలను బట్టి దేవుణ్ణి స్తుతిస్తాడు, జంతువులను బట్టి దేవుణ్ణి స్తుతిస్తాడు, అన్నిటిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తాడు. 19వ కీర్తన అంటది, ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి. దట్ ఈజ్ ఆల్సో ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్. దేవుడు ఏంటో ఆకాశం చెప్తుంది,
అంతరిక్షము నీ చేతి పనిని ప్రచురపరుస్తున్నాయి. దేర్ ఈజ్ ఆల్సో ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్. దేవుడు ఏంటో అంతరిక్షం చెప్తుంది, ఆకాశం చెప్తుంది, సముద్రం చెప్తుంది, భూమి చెప్తుంది, జంతువులు చెప్తున్నాయి, నీ అరచేతులు చెబుతాయి, ఈ దినం చెప్తుంది. మనం అంత గొప్ప దేవుడిని అర్థం చేసుకోవడానికి ఆ ఓపెన్ మైండ్ తోటి, ఆ లెర్నింగ్ మైండ్ తోటి, ఆ లెర్నింగ్ మైండ్ తో మనం ఉంటే నిజంగా నిజంగా అర్థమవుతాడు, దేవుడు అర్థమవుతాడు. దేవుడిని తెలుసుకోవాలి, నేనే దేవుణ్ణని తెలుసుకోండి అంటాడు. తెలుసుకోండి తెలుసుకోండి ఎంత బాగుంటుందో. 100వ కీర్తన 3వ చరణానికి వెళ్దాం. 100వ కీర్తన 3వ చరణానికి వెళ్దాం. యెహోవాయే దేవుడని తెలుసుకున్నది. తెలుసుకో, నమ్మేయడం కాదు, నమ్మావు, తెలుసుకో. చాలా విషయాలు ఉన్నాయి తెలుసుకోవడానికి. కింద మాట అంటాడు, ఆయనే మనల్ని పుట్టించను, మనము ఆయన వారు, మనము ఆయన ప్రజలు, ఆయన మేపు గొర్రెలు. తెలుసుకుని ఏం చేద్దాం? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించండి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. 5వ వచనం, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యం, ఆయన సత్యం తరతరాలు. తెలుసుకో, దేవుని సత్యం, దేవుని కృప, దేవుని దయ తెలుసుకునుడి. నేను అంటాను, ప్రాక్టికల్ నాలెడ్జ్ అండి అద్భుతంగా ఉంటుంది. ప్రాక్టికల్ నాలెడ్జ్ కొన్నిసార్లు అనిపిస్తుంది, ఎట్లా తట్టుకుంటాడు ఈ పరిస్థితి అనుకుంటాం. దేవుడు సహాయం చేస్తాడు. అక్కడ దేవుడిని తెలుసుకొని ట్రై చేస్తే దేవుడు సహాయం చేస్తాడు. ట్రాన్స్ఫర్, అందులో చాలా విషయాలు తెలుసుకోవచ్చు. కొత్త పోస్టింగ్, అక్కడ తెలుసుకోవచ్చు. ఎవరైనా బాగా ఇష్టమైన వాళ్ళు కోల్పోవడం, మరణం, లేకపోతే ఒక బర్త్, ఇంట్లో ఎవరైనా ఒక పాప బాబు పుట్టడం. ఎంత బాగా దేవుడు అర్థమవుతాడో. దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి దీని వెనకాల దేవుని ఎక్స్ప్రెషన్, నాకు ఈ కుమారుని ఇవ్వడం వెనకాల దేవుని ఎక్స్ప్రెషన్, నా జీవితంలోంచి వ్యక్తిని తీసేయడం వెనకాల దేవుని ఎక్స్ప్రెషన్, దేవుడు నాకు ఈ రోగం ఇవ్వడం వెనకాల దేవుని ఎక్స్ప్రెషన్, ఈ పరిస్థితుల్లో దేవుని ఎక్స్ప్రెషన్, దేవుని వ్యక్తీకరణ. దేవుడు ఏమై ఉన్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నా, నేనేం తెలుసుకోవాలి. కాదు, దేవుణ్ణి తెలుసుకోవడం, ఆయన అర్థమవుతాడు, అర్థమవుతున్నాడు. ఆయన దాని ఏమంటారు, కమ్యూనికేబుల్ అట్రిబ్యూట్స్. దేవుడు గురించి మనకు అర్థమయ్యే ఆ కమ్యూనికేబుల్ అట్రిబ్యూట్స్ ఆయన మనకు అర్థమవుతాడు. చాలా చక్కటి మాటలు ఇవి మనకు అర్థమవ్వాలి. దేవుడి గురించి మనకు అర్థమయ్యే ఈ మాటల దగ్గర మనకి కాబట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొన్ని మాటలు సమయం అయిపోయింది. యెషయా గ్రంథం 41వ అధ్యాయం, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 18వ వచనం, 41వ అధ్యాయం 18వ వచనంలో 41వ అధ్యాయం 18వ వచనంలో జనులు చూచి యెహోవ హస్తము ఈ కార్యము చేసిననియు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీని కలగచేసిననియు తెలుసుకొని మనస్కరించి స్పష్టముగా గ్రహించినట్లు. ఆయనకేం కావాలట, ఆయన ఏం ఆశపడతారట, తెలుసుకోవాలి, దాన్ని మనసులో పెట్టుకోవాలి, స్పష్టంగా గ్రహించాలి. తెలుసుకొని మనస్కరించి స్పష్టముగా గ్రహించినట్లు ఆయన ఏం చేస్తున్నాడు. 19, చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను, లోయల మధ్య ఓటలను ఉబక చేసేదను, అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను. దేవుని కార్యాలు ఆయన తెలుసుకోవడానికి, మనస్కరించడానికి, స్పష్టముగా గ్రహించడానికి దేవుడు చేస్తున్నాడు. అనాటమీ అంటాం మెడికల్ సైన్స్ లో, శరీరాన్ని అధ్యయనం చేయడు, అనాటమీ. ఏమక్కర్లా తలదూకుంటా ఉంటే జుట్టు రాలింది అనుకోండి, ఆ వెంట్రుకలు తీసుకుని చేతితో పట్టుకుని ఆలోచించండి దేవుడి కోసం. బాగా అర్థమవుతాడు, చాలా బాగా అర్థమవుతాడు, అంత బాగా అర్థమవుతాడు. ఏమన్నాడు, నీ వెంట్రుకలన్నీ నేనే లెక్క పెట్టాను, నీ వెంట్రుకలన్నీ నేనే చేశాను, నువ్వు ఒక వెంట్రుకను కూడా తెల్లగా గాని నల్లగా గాని చేయుడు నీ చేతులు లేదు. నా ప్రమేయం లేకుండా ఒక వెంట్రుకు కూడా కిందకి రాదు. ఎన్ని మాటలు మాట్లాడాడు వెంట్రుకు కోసం, వెంట్రుకల కోసం దేవుడు ఎన్ని మాటలు మాట్లాడాడు. ఎముకల కోసం నీ ఎముకలన్నీ లెక్క పెట్టాను, ఎముకలన్నీ లెక్క పెట్టాడట. అర్థం చేసుకుందాం, దేవుడు మనకు అర్థం అవుతాడు. దేవుడు అనే సబ్జెక్ట్ అర్థం కాదండి అనొద్దు, అది సాతాన్ మోసం. దేవుడు మనకు అర్థం కాదు, దేవుడి కార్యాలు మనకు అర్థం కాదు, దేవుడు ఎందుకు ఇలా చేశాడు అర్థం కాదు అనొద్దు, అర్థమవుతాడు, అర్థమవుతాడు. ఎందుకు అర్థం కావట్లేదంటే దేవుడు మనకిచ్చిన సమయం. వాక్యం ఏమంటుంది, మొదటి కీర్తన 2వ వచనం, దివారాత్రులు గ్రంథాన్ని ధ్యానించాలట. యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఎక్స్ప్రెషన్ బాగుంటుంది, యెషయా గ్రంథం ఎంత ఎంత చక్కటి ఎక్స్ప్రెషన్. దేవుడు ఏం కోరుకుంటున్నాడో మనకు అర్థమవుతుంది, దేవుడు ఏం కోరుకుంటున్నాడో మనకు అర్థమవుతుంది. ఆయన పరిశోధించి తెలుసుకోమంటాడు, ఆయన్ని పరిశోధించి తెలుసుకోమంటాడు. ఆయన దేవుణ్ణి పరిశోధించి తెలుసుకోవటం, దేవుణ్ణి ధ్యానించి తెలుసుకోవటం, దేవుణ్ణి అర్థం చేసుకోవటం, అర్థం చేసుకోవటం. యెషయా గ్రంథంలో రిఫరెన్స్ నేను చూపించలేకపోతున్నాను. కాబట్టి యెహోవా ఉత్తముడని పరిశోధించి తెలుసుకోనడి. కాబట్టి నేనేమంటానంటే, ఆయన కమ్యూనికేట్ అవుతున్నాడు, ఆయన మనకి అర్థం అవుతాడు, ఆయన మనకి ఎక్స్ప్రెషన్, ఆయన ఎక్స్ప్రెషన్స్ మనకి అర్థం అవుతున్నాయి. చెప్పాలనుకుంటున్నాడు, మాట్లాడాలనుకుంటున్నాడు, సమీపంగా ఉన్నాడు. మనం చేయాల్సింది ఏంటంటే తెలుసుకుందాం, మన సమయాన్ని తెలుసుకోవడానికి ఇద్దాం, అర్థం చేసుకోవడానికి ఇద్దాం. కాబట్టి గాడ్ ఈజ్ ఏ పర్సన్, దేవుడికి పర్సనాలిటీ ఉంది, వ్యక్తిత్వం ఉంది. ఆ వ్యక్తిత్వాన్ని చూపిస్తా ఉన్నాడు. బైబిల్ చదువుతా ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు, నేనేం అర్థం చేసుకోవాలి, నేనేం నేర్చుకోవాలి, నేనేం మార్చుకోవాలి, నేనేం తీసుకోవాలి, నేనేం వదిలేయాలి అని అర్థం చేసుకుంటా ఉంటే నిజంగా చాలా విషయాలు అర్థమవుతాయి. ఈ ఈ ధ్యానంలో భాగంగా మనం చాలా విషయాలు చూస్తాం. అందులో కొన్ని మాటలు ఏంటంటే, దేవుడు పనిచేస్తాడు, అదొక వ్యక్తీకరణ. దేవుడు పనిచేస్తాడు, సృష్టి చేస్తాడు, దేవుడు మన పనులు చేస్తాడు. చేయడమే కాదు, దేవుడు నాశనం కూడా చేస్తాడు. గాడ్ క్రియేట్స్ అండ్ గాడ్ డిస్ట్రాయ్స్. యా థ్యాంక్ యూ. కీర్తన గ్రంథం 34:8, యెహోవా ఉత్తముడని ఇది కాదు, యెషయా గ్రంథంలో పరిశోధించి తెలుసుకుని ఉంటాడు. రైట్, గాడ్ డిస్ట్రాయ్స్, ఆయన నాశనం కూడా చేస్తాడు, ఆయన పుట్టిస్తాడు, ఆయన మరణాన్ని కూడా ఇస్తాడు. అక్కడ చాలా విషయాలు అర్థమవుతాయి. గాడ్ ప్రొవైడ్స్, దేవుడు కావలసినవి ఇస్తాడు. గాడ్ ప్రమోట్స్, దేవుడు హెచ్చిస్తాడు. గాడ్ కేర్స్, గాడ్ హియర్స్, ఇవన్నీ మనం బైబుల్లో చూస్తాం. దాన్ని మనం పర్సనల్ గా అప్లై చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ప్రభువుని అర్థం చేసుకోవడానికి మనసు ఆశ మనందరిలో పుట్టించును గాక. ఆమేన్.